37వ అధ్యాయం. చావడి వర్ణనం. చావడి ఉత్సవ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి చరిత్ర ధన్యం. ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియపడరాని అద్భుతాలు. వాటిని జరిగినవి జరిగినట్లు సవిస్తరంగా వర్ణించటం అసఖ్యం. ఆయన నిజ చరిత్రకి అంతులేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెనుకంజ వేయక పదునైన కత్తిమీద నడవటంలాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలం సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమీ చేసేవారు కాదు, అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వార్థాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు, కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించటం కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండటం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదరభావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లెళ్ళు. ఊర్ధ్వరేతస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణపర్యంతము ఎన్నడూ చెలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించేవారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా, స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గసుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్వాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్ఛంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికొస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించటం అంటారు. తరువాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యువంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకి తెలీదు, అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యువు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గమంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ ఆకాంక్షల పట్ల, విషయభోగాల పట్ల అనాసక్తి పెట్టుకుని తమ ఆత్మస్వరూపం విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవటమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగైరాలకు కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరూ ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించిన భీతి ఉండదు. ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అన్న విషయంలో నిర్బంధం ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడవస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో, అంటే మృత్యువు తరువాత ప్రాప్తించే చోట, లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ, మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహించబడిన జీవులకి ఆ తత్వం, బ్రహ్మ అంటే సత్తత్వం, జగత్తుకి ఆద్యకారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్యుణ్ణి అన్న భేదజ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనుక మరణం, మరణం తరువాత మళ్లీ జన్మ, అలా సంసార ధారుణీచక్ర పరిభ్రమణ వీరి వెనక పడుతుంది. మహాకఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్నా అక్కడ ఒకవేళ శ్రీవిష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనమేమిటి? విషయాలను అనుభవించటానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవిందనామస్మరణ లేని చోటుతో మాకేం పని? స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా విషయసుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు భూమి మీద చిన్న గాడిద, ఇద్దరి విషయసుఖాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలోని అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే స్వర్గసుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్తకుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావలసి ఉన్న అలాంటి చోటు కోసం ఊరికే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీది జన్మే చాలా మంచిది. ఈ ధరిత్రి మహత్వం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా బ్రహ్మదేవుడి ఒక రోజు కంటే మానవుల 432,20,00,000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉన్నప్పటికీ దాని గొప్పతనమెంత? ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్షైనా గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనురెప్పపాటులో నశించే ఆయుష్షులో ఒక్క క్షణం మాత్రం చేసే కర్మలను ఒకవేళ మానవుడు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణని నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. భగవంతుడి భక్తులుండని, హరి గురుకథల వర్ణన ఉండని, భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటెందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్ఠతను ప్రాప్తింపచేయగల సాధనం. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయ, వాచ, మనస 5 ప్రాణాలు గురువుకి సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకి అన్ని విధాలా ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వెళ్తే భవభయభీతి ఉండదు. దుఃఖ బడబానలాన్ని దూరం చేసే గురువున్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు, పశువుల గురించి మాయాబంధనం ఉంటుంది. సంసారం గురించే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వమనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి, వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేదదృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి, లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనకపడుతుంది. విద్యకి శ్రేయస్సు అనేది పరమ కళ్యాణానికి సాధన విషయము. అవిద్య ప్రేయస్సుకి ఐహిక సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియం, ముఖ్య విషయము. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాన్నించి నిర్భయులుగా అవటానికి గురుచరణాలను రెంటిని దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్యబుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వం ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయం, లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకి భావార్థమనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వంభరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ అనే సింహాసనమివ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రు రూప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొల నూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి, చేదు, వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీసే క్రియ తీయాలి. అప్పుడు ఆయనకి హారతివ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండని పగలగొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వపు అంశం లేశమాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కుండ మళ్లీ పునరావృత్తి అవగలదు. కనుక కార్యం యొక్క నాశనం అస్తిత్వాన్ని ఆశ్రయించుకొని ఉండటం. కనుకే ఏ మరణం చివర శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తం ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటుంది. ఇది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర, వ్యవస్థ, క్రమం కూడా ఇదే చూపిస్తుంది. స్థూల సాకారం కళ్ళకి కనిపించేది అనే పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మ కళ్ళకి కనిపించని కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి విషయగ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థం బుద్ధి అలసిపోయినప్పుడు అక్కడ వ్యక్తం అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒక్కటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్ఛకి ఆశ్రయమిస్తే, అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి, అవినాశి స్థానం అంటే విష్ణు పదవి వచ్చి ఒళ్ళో వాల్తుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యువు వైపుకు తీసుకువెళ్లే ముఖ్య గుణధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసారం బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరమవగానే సింధూర కాంతులతో ధగధగలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని, ఇదే నా ధనం అన్న భావననే దృఢ దేహాభిమానం అంటారు. ఇదే హృదయగ్రంథి. ఆత్మ, చిత్తం వీటి ఐక్యత అనే భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి, దీనితో దృఢ బంధనం ఏర్పడుతుంది. ఇదే మాయా దుఃఖానికి చోటు. కర్మబీజాన్ని పూర్తిగా మానవులు నశింపచేయకపోతే, ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మబీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించనంత వరకు అలా ఈ చక్రం అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడివడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్నే ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రవిహితంగా వ్యవహరించటం, వ్యవహరించకపోవటం ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్ఛలు లేని స్థితి. అది అవిద్యను, వాసనలను సమూలంగా నశింపచేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయటమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపచేసుకునే సాధన. వర్ణనను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాం. చెప్పే విషయం కాని దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాం. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటమంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగటం. దానివల్లే మనసుతో కోరుకునేవి, ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి స్మృతులు ఆధారం. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిన మనుషులు పరమపదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానంద. బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందం సాధనకు చివరి ఉపాయం. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? తరతి శోకమాత్మవిత్, ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతంగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటానికి బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయం. సకల ప్రాప్తికి ఒకే ఒక్క సాధనం పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తీభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తం మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వంభరుణ్ణి చూడలేము. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు, నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. ఈ కనిపించే జగత్తంతా కేవలం మిథ్య, అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోని దృశ్యంలాంటిదే. మేలుకొన్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పురుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అయితే అక్కడ సత్, అసత్, అస్తిత్వంలో ఉండటం లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల వాస్తవిక స్వరూపం యొక్క భావనే అదే నిజమైన ఆత్మ. సత్, అసత్ ఇత్యాది ప్రత్యయాలు నామము, ధాతువుల నుంచి సాధించబడిన శబ్దం రూపాంతరం చేయటానికి దానితో కలిసి వచ్చే అక్షరం లేదా శబ్దం లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేషగుణము లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేషగుణం లేకుండా వృద్ధాప్యం, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము, శాశ్వతము, ఎన్నటికీ నశించనిది. అది నిత్యము, స్వయంభూ, జన్మరహితము, సనాతనము, ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, విభజించరానిది, వృద్ధిశూన్యము, విస్తరణ అసలు పెరగనిది, అవిక్రియ, ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అనుమానం అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టుపట్టదు. దాని స్వరూపాన్నెవరు వర్ణించగలరు? అలా ఏ గుణమూ లేకుండా కళ్లకు కనిపించని ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి చేసుకుని ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని, అభావాత్మకం అంటే అసలే లేని స్థితి అనకూడదు. ఏమి ఈ శ్రీసాయి మహారాజు పరమహంస స్థితి, ఏమి ఆయన వైభవం! చూస్తూ చూస్తుండగానే దాన్ని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య, వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ల విషయం ఏమంత గొప్పది! యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాల్లో అనురక్తులై ఉండేవారు. కామకర్మల బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈషణాలన్నిటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటన్నింటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటిలో శ్రీ సాయినామము నర్తిస్తూ హృదయంలో, ప్రత్యూషంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసూనాలనే శ్రీ సాయి ప్రేమ పొంగిపొరలే వారికి సదా సుఖ సంతృప్తులు లభిస్తాయి. వారికెప్పుడు శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుక అయితే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాళించే ఈ సాయి దరహాసవదనం! సుఖాల్లోకెల్లా అది అతి శుద్ధ సుఖం. ఆ అదృష్టం ధన్యం. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయం, సుఖశాంతులకి జన్మస్థానం. ఆయన హృదయాంగణం సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యాసత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలవారు ప్రాపంచిక ఇచ్ఛల నుంచి ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. పాలతో కడుపు నిండిపోయినా ఆవుదూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజకి కట్టిపెడతారు. అలాగే ఈ మనసు సంసారంలోని విషయ భోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహన్ నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాల్లో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమసుధలు కృపారసం ప్రాప్తించటానికి ఆయన చరణ కమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ కృప అనే అనుభవం మీకు అడుగడుగున కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడి కాటుక ఎదురుకాళ్లతో కాళ్ళు మొదట బయటికి వచ్చి జన్మించిన పుట్టినవారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపించినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక ఆది భౌతిక అంటే శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది. సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించటానికి తెలివిగలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలకడుపులో నెయ్యి ఉంటుంది, కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్నిమీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి. తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూపస్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించటానికి నాలుగు రకాల ముక్తులనే కలశాలు తళతళా మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. కుక్కలు పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయ భోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహం ప్రాప్తించిన తరువాత కూడా ఆ విషయాల వెంటే ఉంటే ఇక గొప్పతనమేమిటి? దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుందో, ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధుసేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరం చక్కటి సద్వర్తనతో ఉంటూ, శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ, ఇల్లు ఇల్లాలు కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ విధమైన ఆశ ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్వం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు ధ్యేయస్థితిలో ఎవరిని ధ్యానం చేయాలో ఆ అవస్థలోనే ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మరిచిపోతారు. తుమ్హీ జాణా తుమచీకరణి మలాతర్ రాత్రిందివస్ తుమచీచి ఘోకణి. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగలతల్ని పూయించే బాబా ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, ఈ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తిమీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలది. ఒకవేళ పారాయణ చేయటం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న ప్రకరణాలను శ్రోతలు నిత్యము నియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. అలంకారాలుగా చేసుకోవటం అంటే అమూల్యమైనవని తెలుసుకుని మనసులో దాచిపెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురుమహారాజుతో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా మధ్యలో అంతరాయం రానీయకుండా చదివేవారి ఇళ్లలో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరమవుతుంది. ఇది నేను చెప్తున్నాననుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపచేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను హరించివేస్తాయి. అలాంటి ఆ సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనివి తీరా వినండి. అలాంటి మహాత్ముల కథాప్రసూనాల ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది? రసభరితమైన ఈ చరిత్ర వర్ణనను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖదుఃఖాలు, మనసు వికారాలు, మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్యాకారం అయి సుఖదుఃఖాలు రెండింటికి చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతంలో కూడా లభించదు. ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మననుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు. ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవటం ఎంతో అసాధ్యం. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి, అలాగే సుఖాలు కూడా ఆలోచించకపోయినా వెంటపడతాయి. మహాత్ములకు మాత్రం ఈ దేహ ప్రారబ్ధాల గతి విధిననుసరించి దేహానికి అనుభవించవలసిన సుఖ దుఃఖ భోగాల నడక మొదటే తెలిసి ఉంటుంది. సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే షిరిడీ వెళ్ళటమే మన తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు అనటం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్ఠానం చేయటమే మన ధ్యానము, పురశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకుని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినటానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉండి ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకున్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచటానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్యరచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం మందబుద్ధిని పామరుణ్ణి అయిన నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కళాన్ని తమ చేత్తో పట్టుకుని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు, అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేనీ చరిత్ర ఏం వ్రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, వ్రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి, గుండిగలోని ప్రసాదాన్ని పంచటం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అదిప్పుడు వినండి. ఇదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేషం ధన్యం. ఆ కథాశ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయటం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మొదట చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభని క్లుప్తంగా చెప్పుకుందాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఓసారి బాగా వర్షం కురవటం వల్ల మసీదంతా నీటిమయం అయిపోయింది. బాబా పడుకోవటానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని ఆ దగ్గర్లోనే ఉన్న చావడిలోకి, అంటే ప్రయాణీకులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సార్వజనీన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. మర్నాడుదయం మసీదులోకి తిరిగి తీసుకొచ్చారు. అప్పట్నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్లటమే అలవాటుగా అయ్యింది. తరువాత రాధాకృష్ణబాయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తుల నుంచి రథం, పల్లకి, ఛత్రాలు, చామరాలు, గొప్ప పట్టువస్త్రాలు, నగలు, పూజకి వెండి పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్లే ఆ సమారంభం మహారాజుల ఊరేగింపులాగా అత్యంత శోభాయమానంగా కనులకింపుగా అయ్యింది. బాబా ఓ రాత్రి మసీదులోనూ, మరో రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతం జరిగింది. తరువాత 1909 డిసెంబర్ 10వ తారీఖు నుంచి సాయిబాబాకి చావడిలో అర్చన, స్తుతి పూజ, భజన, పూజ జరగసాగాయి. ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించటం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహరూప పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్లే రాత్రి భజన బృందం మసీదుకొచ్చేది. మధ్యాహ్నం నుంచి సభామంటపంలో భజన జరిగేది. వెనుకవైపు శోభాయమానమైన రథం ఉండేది. కుడిచేతి వైపు తులసి కోట ఉండేది. ఎదురుగా బాబా స్వయంగా కూచుని ఉండేవారు. మధ్యభాగంలో భజన బృందం ఉండేది. హరిభజనంటే ఇష్టముండే అలాంటి భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, సభామంటపంలోకి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతతో కూచుని ఉండేవారు. కొందరు చేతిలోకి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తుంటే కొందరు మృదంగం, ఖంజరీలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటు రాయిలా తమ ఆకర్షక శక్తితో ఇనుములాంటి జడ భక్తులను ఆకర్షించి వారికి తెలియకుండానే లాగి వారిని తమ పాదాల వద్దకు రప్పించుకునేవారు. సేవకులు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే కొందరు పల్లకీని అలంకరించేవారు. ద్వారంలో చక్కగా ముస్తాబైన దండధారులు జయకారాలు చేసేవారు. జనసందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాల్లో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగించబడి ఉండేవి. ప్రాంగణ ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరుగల గుర్రం శోభాయమానంగా కనిపించేది. ఇంతలో తాత్యాపాటిల్ భక్తులందరినీ వెంట పెట్టుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరకొచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగానే ఉన్నప్పటికీ తాత్యాపాటిలు వచ్చే వరకు తాత్యారాకక ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చుని ఉండేవారు. తాత్య బాబా చంకలో చేయిపెట్టి లేపినప్పుడే బాబా అక్కడ్నుంచి చావడి వైపుకి బయలుదేరటానికి సిద్ధమయ్యేవారు. తాత్య బాబాని మామా అని పిలిచేవాడు. అలా వారి పరస్పర ప్రేమకి, వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమ లేదు. ఒంటికి రోజూ ధరించే కఫనీ వేసుకుని, చంకలో సటకా పెట్టుకుని, పొగాకు చిలిం తీసుకుని భుజం మీద రుమాలు వేసుకుని బాబా తయారయ్యేవారు. తాత్య ఆయన ఒంటికి జరీ అంచున్న అందమైన శాలువాను చక్కగా తలపై నుంచి కప్పేవాడు. అప్పుడు బాబా వెనక ఉన్న గోడ దగ్గర కాలుతున్న కట్టెలను తమ కుడికాలి బొటన వ్రేలితో ఓ క్షణమాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తరువాత అక్కడ వెలిగే జ్యోతిని స్వయంగా కుడి చేత్తో ఆర్పి అప్పుడే చావడివైపు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరగానే వాద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుడ్లు, కాకరపు ఒత్తులు, మతాబాలు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనుస్సు ఆకారంలోనూ గుండ్రంగానూ ఉన్న కొమ్ము బూరలు సన్నాయి ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేనంతమంది ఉండేవారు. మృదంగ వీణ ఝణత్కారాల్లో సాయినామ గర్జనలో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీరి ప్రేమ పారవశ్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తూ ఉండేవారు. కొందరు గరుడుడి బొమ్మున్న ధ్వజాన్ని పట్టుకుని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనంద కోలాహలం కలిగేది. కాగడాలు, పతాకాలు తీసుకుని వాళ్లు బయలుదేరుతుంటే తాళాలు, బూరలు, సన్నాయి ఒక్క పెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జయకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం థైథైకారాలు చేసేది. అలా వాద్యగర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకొచ్చినప్పుడు దండధారులు ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు, తప్పెట్లు, మృదంగాలు, వీణ, చిరతలు తీసుకుని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోకి తీసుకుని ఆనందం పొంగులు వారగా ముందుకు నడుస్తుంటే కొందరు చేత్తో చామరాలు పట్టుకున్నవారు, వీవనలు పట్టుకున్నవారు రెండు వైపులా బాబాకి వీచేవారు. కొందరు దారిలో కాళ్ల కిందకి ఒకటి రెండు మడతలు వేసి ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకుని ఆయనకి వీవనలు వీస్తూ నడిచేవారు. తాత్యాబా బాబా ఎడమ చేతిని పట్టుకునేవాడు. మహిళాపతి కుడిచేయి పట్టుకునేవాడు. బాపూసాహెబ్ జోగ్ బాబా తలమీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకి నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్లకి గజ్జలు ఘల్లుఘల్లుమంటుండగా బయలుదేరేది. దండధారులు బాబా పేరుతో జయజయధ్వానాలు చేస్తూ నడుస్తుండగా ఛత్రధారి ఛత్రాన్ని పట్టుకొని చామరధారులు చామరాలు వీస్తూ నడిచేవారు. తాళాలు, వాద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గర్జించేవారు. దండధారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా ఆ భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తుండగా తాళాలు, తప్పెట్లు, మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళానికి అనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయజయకారాలు చేస్తూ నాలుగు వీధుల కూడలిలో నిలిచి ఉండేది. అప్పుడు తాళాలు, తప్పెట్లు, డోలు ఒకే పెట్టున మ్రోగేవి. వాద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోగటం మొదలెట్టేవి. సాయినామ ఘోష ఒక్క పెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతోనూ సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీ పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంతో ఉప్పొంగిపోయి సాయినామ గర్జన చేసినప్పుడు ఆకాశం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయ మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులకు కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యాకాలపు అరుణారుణ పసిడికాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖశోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖశోభ ఉదయభానుడి వింత కాంతుల్లా లేదా విశ్వానికి చేతనను ప్రసాదించే మూలశక్తి గర్భగుడిలా భాసించేది. అలాంటి అందమైన అమూల్య లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో దర్శనం లభించటం గొప్ప అదృష్టమే. ప్రత్యూషంలో పరవశంతో ఒళ్ళు విరుచుకునే దానిమ్మ పువ్వు రంగులో తేజోపుంజాలతో విరాజిల్లేది సాయి సమర్థుల ముఖం. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్రచిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లుండేవారు. తాళాల వాద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణనీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి కిందికి ఊపేవారు. అప్పుడు భక్తశ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్ వెండి పళ్ళెన్ నిండా పూలు తీసుకుని బాబా దేహమంతటా కోమల సుమాల వర్షం హర్షంతో అల ఆపకుండా కురిపించేవాడు. తలమీద గులాల్ కలిపిన గులాబీ పూలని ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవాడు. కాకాసాహెబ్ అలా గులాల్తో కలిపిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు బూరలు తప్పెట్లు మొదలైన వాయిద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడీ గ్రామస్థులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికొచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర కాంతులతో ధగధగలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మిరుమిట్లు గొలిపే ఆ తేజోపుంజాన్ని చూసి ప్రేక్షకుల కనుపాపలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం ఉప్పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారింపబడేవి. ఆహాహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! విమల వినీలాకాశంలోని ఉదయభానుడి శోభే! ఎదురుగా తాళాల్లాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతుండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:30 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడిచేతిని సదా పైకి కిందికి ఊపేవారు. మొగలి పువ్వు లోపలి భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ పసిమి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణకాంతులు మిశ్రితమైనట్లుండేదాయన ముఖ తేజస్సు. ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహిళాపతి పూనకం వచ్చి నర్తిస్తున్నా బాబా ఒకే స్థానంలో ఏకాగ్రస్థితిలో ఉండడం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేది. కుడివైపు నిలబడి ఉండే మహిళాపతి బాబా కఫనీ కొంగుని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యాకోతే చేతిలో లాంతర్ పట్టుకుని నడిచేవాడు. ఏమి ఆ అద్భుతమైన ఉత్సవం! ఏమి ఆ భక్తి ప్రేమల వైభవం! ఆ కౌతుకాన్ని చూడటానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవళ కాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖబింబం మిలమిల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తుల నయనాల్లో స్వానందం దోబూచులాడేది. భక్త సముదాయం దారికి రెండు వైపులా మెల్లమెల్లగా సంరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్లతో ఎవరూ కూడా మళ్లీ చూడలేరు. ఆ రోజులు గతించాయి, ఆ కాలమూ పోయింది. ఇప్పుడు మనసుకి మిగిలింది కేవలం ఆ స్మృతులే. ఆ ప్రకారంగా వాద్యాలు అపారంగా మ్రోగుతుండగా మార్గంలో జయకారాలు చేస్తూ భక్తులు బాబాని చావడిలో కూచునే చోటువైపు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావడి పైకప్పుకి ధవళకాంతులీనే చాందినీని అమర్చేవారు. శోభాయమైన గాజు గోళాలను వ్రేలాడేసేవారు. గోడలకు అవి విరజిమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడి దృశ్యాన్ని తేజోపుంజాలకు పరాకాష్ఠగా చేసేవారు. భక్త సమూహమంతా కలిసి చావడికి వెళ్ళేది. తాత్యాబా బాబా ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకుని దానిపై కూర్చోబెట్టేవాడు. అలా వాళ్ళు ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూచోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తరువాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూలదండలు వేసి పూలగుచ్చాలు ఇచ్చేవాళ్ళు. సుగంధాలీనే చందనాన్ని అద్ది చేతులకు ఘుమఘుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలొలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలికితురాయితో మెరిసే భవ్యరత్న జడిత జరీపని చేసిన తలపాగాని పెట్టేవారు. మెళ్ళో రత్నమాణిక్యాలతో మెరిసే ధవళకాంతులు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఈ వేషధారణ అంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్సుతో తళుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్యభాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. రెండు భుజాల మీదుగా నేరేడు పండు రంగు ముఖమల్ జరీకోటు కిందకి జారుతుంటే రెండు వైపులా దాన్ని మెల్లగా ఆయనకు తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తలమీది మకుటం లేదా తలపాగాని కూడా పదే పదే వెనక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తరువాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం గాని తలపాగా కానీ స్పర్శ అయితే తీసిపారేస్తారేమోనన్న భయం భక్తులకి విపరీతంగా ఉండేది. అయినా ప్రేమతో కూడిన వాళ్ల కుతూహలం కూడా అంత బలీయంగానూ ఉండేది. అందరి మనసులను తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలీవా? అయితే వాళ్లకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసి కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్కారం వల్ల శోభాయమానంగా ఉండే వారికి జరీకోటు ఒక అలంకారమా? నిజశాంతితో అలంకరించబడిన వారికి మకుటం ఓ భూషణమా? అయినా కూడా భక్తులు అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకి పెడుతూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిపిన మనోహర తిలకం దిద్దేవారు. కొందరు రత్నాల ముత్యాల మాలలను మెళ్ళో వేసేవారు. కొందరు మళ్లీ నుదుటిపై గంధం బొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చటని బాబా అలా తీర్చేవారు. ఆ అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక మెళ్ళో ముత్యాల హారం తళతళ మెరిసేది. ఆహా, ఏమి ఆ అలౌకిక శోభ! నానాసాహెబ్ నిమోన్కర్ కర్రకు అమర్చబడి జాలర్తో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవాడు. బాపూసాహెబ్ జోగు ఎంతో ప్రేమతో బాబా చరణాలు కడిగేవాడు. అర్ఘ్యము పాద్యము మొదలైన వాటిని భావపూర్వకంగా అర్పించి విధియుక్తంగా పూజ చేసేవాడు. లోతుగా ఉండే వెండి పళ్ళాన్ని ముందు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగి తరువాత సుగంధ చందనం అద్దేవాడు. అప్పుడు కుంకుమ పువ్వున్న గిన్నె చేతిలోకి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవాడు. తరువాత బాబా చేతికి తాంబూలాన్ని భక్తితో అర్పించేవాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర, దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. బాబా చావడిలో ఆసనం మీద కూచున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్లంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకుని ఆసనంపై కూచోపెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు. అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికల్లా తళతళ మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాల్లో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జారగిలపడి ఆసనం మీద విరాజమానులవగానే ఇరువైపులా భక్తబృందం చామరాలు వింజామరలు వీవనలతో వీచటం మొదలెట్టేది. అప్పుడు మాధవరావు మొదట పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలిం తయారు చేసి తాత్యాబా చేతికిచ్చేవాడు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాజుకోగానే ఆ చిలిమ్ని బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదటి దమ్ము పీల్చి మహిళాపతికిచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలిం అయిపోయే వరకు అది భగత్, శ్యామ, తాత్యాల మధ్య గుండ్రంగా ఇటు అటూ తిరుగుతుండేది. చిలిం నిర్జీవ పదార్థమన్నమాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది! సజీవులమైన మనం దానికి సాటిరాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహాకఠినమైనది. పసితనంలో పాపం కాళ్లతో తొక్కించుకుంది, తరువాత శీతోష్ణాల బాధను సహించింది, అగ్నిలో బాగా కాలి బయటికొచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది, మళ్లీ ధునిలో కాలవలసి వచ్చింది. తరువాత గేరు అంటే ఎర్రరంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరికి బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తులు కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం రెండు చేతుల్లో తీసుకుని బాబా దేహానికి పూసేవారు. మెళ్ళో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించటానికి పూల గుచ్ఛాలిచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికలు చిందిస్తూ ఉంటుందో, భక్తుల వైపు పొంగి పొరలే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో, వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తే అలంకారమవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరించబడి ఉంటారో, వారికి లౌకికమైన మాలలు, మణులు, నగలతో అవసరమేముంటుంది? మూర్తీభవించిన వైరాగ్యమే అయిన వారికి పచ్చలహారం ఎందుకు? అయితే భక్తులు తమకి దాన్ని అర్పణ చేశారు కనుక ఆయన దాన్ని మెళ్ళో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం, ఎనిమిదేసి లేదా 16 వరుసల ముత్యాల మాల, నీలి కమలాల మాలలో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. మల్లెలు, మొల్లల మాల, తులసిమాల ఆయన మెళ్ళో పాదాల వరకు వ్రేలాడుతూ ఉండేవి. ఆయన మెడలో ముత్యాల మాల గొప్ప తేజస్సుతో తళుకులీనేది. వాటితో పాటే ఛాతీమీద బంగారు పతకం ఉన్న పచ్చలహారం వ్రేలాడేది. నుదుటిమీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణుభక్తునిలా భాసిస్తారో, ఎవరిపై ఛత్ర చామరాలు పట్టుకోబడతాయో, ఎవరి తలపై జలతారు శాలువ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాపూసాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళవాద్య ఘోషలో చేత్తో పంచహారతి పట్టుకొని బాబాకి అక్కడ హారతిచ్చేవాడు. 5 రకాల ఉపచారాలతో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి అందమైన పంచహారతి చేత్తో తీసుకుని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతిచ్చేవాడు. హారతి ఇవ్వటం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరుగా వచ్చి బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయల్దేరేవారు. తరువాత చిలిం, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్లేందుకు బయల్దేరగానే బాబా అతనితో ఇలా అనేవారు, నన్ను కనిపెట్టి ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రివేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. ఇందుకు తాత్యాబా సరే అలాగే అంటూ చావడి నుంచి ఇంటికెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. ధోవతుల మడతలు తీసి పరిచి తమ పక్కను తామే తయారు చేసుకునేవారు. 60-65 తెల్లటి దుప్పట్లను పరిచి వాటితో పడకను తయారు చేసుకుని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగింది జరిగినట్లు చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది, దాన్ని తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతలు నన్ను క్షమించాలి, సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్దామన్నా చెప్పటానికి పరిమితి ఉండదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండిగల కథను, ఇంకా మిగిలి ఉన్న సంగతులనన్నింటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురువుని అఖండంగా స్మరించటమే హేమాడు పంతికి స్వార్థము, పరమార్థము. గురుచరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే నాలుగు పురుషార్థాలు గురుచరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని చావడి వర్ణనమనే పేరుగల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాడ్ పంత్. కానీ మొదట సద్గురు స్తవనం, వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓవీల్లో 108 అంటే సగం ఓవీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాడ్ పంత్ అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాన్నల్లటం తెలియని పామరుణ్ణి, మందమతిని నేను. కలాన్ని పట్టుకున్న నా చేతిని పట్టుకొని సాయే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ 108 ఓవీలు కూడా వ్యర్థంగా కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారమేమిటో మనం చూద్దాం. సద్గురు స్తవనంలో హేమాడ్ పంత్ సాయిబాబా అగాధము, అవర్ణనీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సత్సాంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఆ నిశ్చల స్థితినే మరణించే వరకు నిలపండి, గొప్పగా సేవించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి, మీ చరణాల్లో అనన్యభక్తిని కలిగించండి, సకల చరాచరాల్లో భగవద్భావాన్ని, మీ నామంపై అఖండ ప్రేమని కలిగించండి అంటూ తమ కోరికను వ్యక్తం చేశారు. తరువాత స్వర్గలోకంలోని స్వర్గసుఖాన్ని గురించి వివేచిస్తూ దాని నిష్ఫలత ఆయన దర్శింపచేస్తారు. నిజానికి స్వర్గసుఖం కోసం మనం ఇంక వేరే ఎక్కడికో పోనవసరం లేదు. దాన్ని ఇక్కడే ఈ భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటమే స్వర్గలోకం. స్వర్గమంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛలు, ఆకాంక్షలు, విషయభోగాలు, వీటి పట్ల అనాసక్తి, తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవటం, అదే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. అక్కడ రోగం మొదలైనవి కలగటానికి కారణముండదు. చింత, దుఃఖము, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులం చెందరు. అక్కడ ఎవరికీ కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖముండదు. అక్కడ మృత్యువు గురించిన భయం ఉండదు. ఫలానాది చెయ్యాలి, ఫలానాది చెయ్యకూడదన్న విధి నిషేధాల బంధన ఉండదు. జీవుడక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. లోక వ్యవహారాల్లో దేన్ని స్వర్గమంటారో అక్కడి విషయసుఖమేమన్నా వేరుగా ఉంటుందా? స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడి విషయసుఖాల్లో భేదం ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరి విషయసుఖాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలోని అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్తకుప్పల్లో దొర్లుతుంది. వారిద్దరి సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో ఏమాత్రమూ తేడా ఉండదు. అదీగాక పుణ్యం ఖర్చయిపోయాక అక్కడి నుంచి భూమి మీదకు తిరిగి రావలసి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమ్మీది జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూలోకంలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటమంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగటం. దానివల్లే మనసులో ఇచ్ఛించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్ పంత్ ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. ఇది నిత్యము, స్వయంభూ, జన్మరహితం, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధిశూన్యము, మార్పురహితము. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని కొలవలేము. అనుమానం. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టుపట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్లకు కనిపించని అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపచేసుకుని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తరువాత హేమాడ్ పంత్ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నింటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాలకడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న ఉండదు. ఆ తరువాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ననుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించటానికి 4 రకాల ముక్తులనే కలశాలు తళతళా మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ కింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తీభవించిన ఉమామహేశ్వరులు. అవి మన తలపై చేయి పెట్టకుండా హృదయంలో నివసించే ఈ విశ్వంభరుడు కనిపించటం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము ఇవే ముఖ్యంగా మృత్యువు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వబంధనాలు తెగిపోతాయి. ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోంచి రవి స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనటాన్నే దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అనే పాశాలకు, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మబీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలను పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్లీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్లీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రాప్తిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండగతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయగ్రంథి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలుగా ఉంటాయి. కనుక అందరికీ సులభము సరళము అయిన ఉపాయం గురువుని శరణు అనటమే. శరీరము వాక్కు మనసులతో పంచ ప్రాణాలను గురువుకి సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకి అన్ని విధాలుగా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవుదూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి వేరుగా కదలదు. కనుక దాన్ని పశువులని కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనసు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాలకి దృఢంగా బంధించాలి. గురుప్రేమని కృపని ప్రాప్తింపచేసుకోవటానికి ఆయన చరణ కమల పరాగధూళికి అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తమ గురువు అంటే శ్రీ సాయి మహారాజు అని హేమాడ్ పంత్ చెప్తారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల శ్రేయస్సు కలిగిస్తుంది. ఎవరి నోటిలో శ్రీ సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖసంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని విశేషాన్ని చూడండి. సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి, నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే, అలా ఉండేది బాబా ప్రేమవాక్కు. అది చాలామందికి గుర్తుండే ఉండొచ్చు. శ్రీ సాయి చరిత్ర పారాయణ మహాత్మ్యాన్ని వర్ణిస్తారు. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తిమీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది మమ్మల్ని మా కష్టాల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణ చేయటం సాధ్యం కాకపోతే ఇందులోని గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి, అలంకారంగా చేసుకోవాలి. అంటే అమూల్యమైనవన్ని తెలుసుకుని మనసులో జాగ్రత్తగా పెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురుమహారాజుతో పాటు శ్రీహరి కూడా భావికులను కలుస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇవి నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం కలుగుతుంది. సాయిబాబానే నా నోటితో అన్ని పలికిస్తారు. కనుక వ్యర్థంగా లాగి పీకే ఆలోచనలను వదిలేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారాన్ని అందమైన వాక్ప్రసూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తారు. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించటమే మా వ్రతము, తపస్సు, దానం. పదే పదే షిరిడీకి వెళ్ళటమే మా తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు వెళ్ళి సాయి సాయి అన్న మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయటమే మాకు ధ్యానము, పురశ్చరణ, దీక్షావిధి. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలను హృదయంలో అనుభవించి చూడండి. తరువాతి క్రమం 132, 133, 136, 139, 144 వరకు, 146, 148, 153 నుంచి 157, 159, 168, 174, 176, 179 వరకు 108 నుంచి 212 వరకు ఈ ఓవిల్లోనూ చావడి సమారంభ వర్ణన గురించి ఎంతని చెప్పాలి. హేమాడ్ పంత్ కవిత్వానికది పరాకాష్ఠ. వర్ణన ఎంత యథాతథంగా చిత్రించబడిందంటే ఆ ఉత్సవం మన కళ్ళకి కట్టినట్లుంటుంది. మనం కూడా అందులో భక్తియుక్త ఆనందంలో భాగస్వాములమైన అనుభవాన్ని అది కలిగిస్తుంది. ఈ వర్ణన అంతటిలో క్రమంగా 199 నుంచి 201 ఓవీల్లో హేమాడ్ పంత్ బాబా చిలిం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్నెంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శబ్దచిత్రాలు అనే పాలు పంచదారల యోగమే.